వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం నమశివాయై చ నమశివాయ. ఓం నమో నారాయణాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. పూర్వం మంకణుడు అని ఒక మహర్షి ఉండేవాడు. ఈ మహర్షి మహాతపస్సు చేశాడు. కొంతకాలం తపస్సు చేయగా చేయగా ఆకలి దప్పిక ఆయన దగ్గరికే రాలేదు. అంటే ఆకలిని జయించాడు, దాహాన్ని జయించాడు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ప్రమాదకరమైనది ఒకటి క్షుత్తు, ఇంకోటి పిపాస. పిపాస అంటే దప్పిక. దాహం వేసిన వెంటనే మంచినీళ్ళు తాగకుండా ఒక క్షణం ఉండలేం. ఆకలి వేస్తే అన్నం తినకుండా ఉండలేం. ఆకలిని ఒక రెండు మూడు గంటలు ఎంతో కొంత జయించొచ్చేమో, కానీ దప్పికని జయించడం ఇంకా కష్టం. వెంటనే మంచినీరు త్రాగకపోతే ప్రాణం కూడా పోతుంది. అందుకని మహాప్రమాదకరమైన వాటిల్లో ముందు దప్పిక, ఆ తర్వాత క్షుత్తు అన్నారు. వీటిని అదుపులో పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే మానవ శరీరం ఆహారంతో ప్రయాణిస్తుంది. అన్నం పరబ్రహ్మస్వరూపం. అన్నం లేకపోతే, మంచినీళ్ళు లేకపోతే, వాయువు లేకపోతే ఈ శరీరం ఒక క్షణం నిలవదు. ఎక్కువ అయితే అది దరిద్రం. అసలు తినలేకపోవడం కూడా దారిద్ర్యమే. కొంతమందికి అస్సలు ఆకలేదు, తిన్న అరగదు, మంచినీళ్ళు కూడా పడవు. యావజ్జీవితం ఈసురోమని బతుకుతూ ఉంటారు. అజీర్ణ వ్యాధితోటి, జలోదర వ్యాధితోటి బాధపడతారు. జలోదరం అంటే కడుపులో నీరు పట్టడం వల్ల ఒక రకమైన మంట వస్తుంది. మంచినీళ్ళు కూడా తాగలేనండి వాళ్ళు. ఎసిడిటీ ఒకటే బాధ. ఇవి ప్రమాదకరమైన రోగాలే. కాబట్టి ఆకలి ఉండాలి, దప్పిక ఉండాలి, ఎక్కువ అవ్వకూడదు, అసలు లేకుండా ఉండకూడదు, వాటిని అదుపులో పెట్టాలి. అది తపస్సు అంటే. అందుకే వేదములో ఒక భాగమైన శ్రీ సూక్తం, క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అని అంటోంది. క్షుత్తు ఆకలి, పిపాస దాహం, ఈ రెండూ కూడా దరిద్ర దేవతా లక్షణములు, వీటిని తొలగించుకోవాలి అన్నారు. అనగా అన్నం తినడానికి ఓపిక లేకపోవటం, అరగకపోవటం, మంచినీళ్ళు తాగలేకపోవటం, లేక ఎప్పుడు చూసిన తెగదాగేయడం, లేదా ఎక్కువ తినేయడం. అన్నం తిని వెళ్ళి వెంటనే తింటాడండి. కుడుపు పోయి కుడుపు అన్నాడు దాన్ని ఏది తిక్కన గారు. అందువల్ల ఈ రెండూ కూడా మహాబాధాకరములైనవి. మీరు ఎవరికైనా తిన్న వెంటనే మళ్ళీ మళ్ళీ ఆకలిస్తోంది, సంతృప్తి లేదు అంటే అది దరిద్ర దేవతా లక్షణం. అసలు అన్నం తినడానికి అంగీకరించటం లేదు కడుపు అంటే అది కూడా దారిద్ర్య లక్షణమే. వేళకి ఖచ్చితంగా తినకుండా ఉంటున్నాడంటే అది దరిద్ర లక్షణం. ఒంటి గంట అయ్యేసరికలా భోంచేసేయాలట మానవుడు. పొద్దున టిఫిన్ తినాలనుకున్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం 9-8 గంటలకు తినడం మంచిది. సరే కర్మగాలితే 9-11 టిఫిన్ తింటారండి కొందరు. అలాగే భోజనం మధ్యాహ్నం ఎప్పుడు చూసినా 2:00 to 3:00 తింటారు తద్దినం భోజనంలాగా. ఇదంతా ఏమిటన్నాడు? దరిద్ర దేవత లక్షణం. భగవద్గీత బాగా చదవాలి. వేళ తప్పి తినడం, అసలు తినకుండా ఉండడం, లేదా ఎక్కువగా తినడం, ఇవన్నీ కూడా నీచ లక్షణాలు అన్నారు. పూర్వకాలంలో రాక్షసులు భూలోకంలో మానవులుగా పుడితే ఈ లక్షణాలు వస్తాయట. మీలో ఎవరన్నా 2 తర్వాత భోంచేసేవాళ్ళు ఉంటే ఒకసారి లెక్కేసుకోండి, వాళ్ళకి చెప్పండి. మీరు చెప్పపోయినా నాకు చెప్పండి తర్వాత రహస్యంగా. ఇక్కడైతే బాగుండదు కనుక. అప్పుడు మీరు పూర్వజన్మలో ఏ రాక్షసులో నాకు తెలిసిపోతుంది. హిరణ్యకశిపుడా, హిరణ్యాక్షుడా, లేక నరకాసురుడా, వీళ్ళ లక్షణం అన్నమాట. రాత్రి 11-12 తింటారు వాళ్ళు. రాక్షసులు అంటే నిశాచరులు కదా వాళ్ళు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా 8-8:30 ఫలహారం చేయాలి. చేసే అలవాటు ఉంటే, లేదా మానేయాలి. మధ్యాహ్న భోజనం 12-1 గంటలోపు అయిపోవాలి. ఎప్పుడన్నా మినహాయింపు ఇలా దసరా రోజుల్లో కాస్త జనం ఎక్కువగా ఉంటూ ఉంటారు కనుక ఒకటిన్నర. రాత్రి మరీ పన్నెండింటికి తండం ఏంటండి, అసురు భోజనాలు, ఇవన్నీ దరిద్రపు లక్షణాలు. అందుకనే అలక్ష్మీ అన్నారు దీన్ని. నాశయాం యహం, దీనిని నేను తొలగించుకుంటున్నాను, నాశనం చేస్తున్నానంటే అపలక్షణాలు, అవలక్షణాలు తొలగించుకుంటున్నాను. అది అవలక్షణము అపలక్షణము కూడా. జ్ఞానులు సమయము మించకుండా ఆహారం సేకరిస్తారు, అతిగా తినరు, తినకుండా ఉండరు. ఇవన్నీ వేదము మన కోసం అందించిన ఒక అద్భుతమైన నియమ విధానం, నియమాల పట్టిక. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మంకణుడు మానవుడుకు అతీతుడైపోయాడు, మానవాతీతుడైపోయాడు. అనగా మానవులు ఏం చేయాలని చెప్పాను, వేళకి తినాలి కదా. ఈయన తపస్సు చెయ్యగా చెయ్యగా ఆకలి దూరం అయిపోయింది, దప్పిక లేదు, తినకుండా ఉండగలడు. అంటే దేవతా శరీరం అయిపోయిందనమాట. దేవతా శరీరాలకి మనలాగా భోజనం చేయవలసిన అవసరం లేదు. దేవతలు మానవ లోకంలో చేసే వంకాయ కూర, సాంబారు, గోంగూర పప్పులు, అప్పడాలు, వడియాలు, బిడియాలు, ఇడ్లీలు, చట్నీలు, ఇవేమి లేవు. అన్నీ అతీతం అయిపోయాడు ఆయన. తెలియకుండానే మంచినీళ్ళు తాగకుండా, భోజనం చేయకుండా వందేళ్ళు బతికట్ట. కానీ చిత్రం ఏంటో తెలుసా, అలా బతుకుతున్నానని కూడా తెలియదు ఆయనకి. తాను దేవతా స్వరూపుణ్ణి అయిపోయానని, క్షుత్తుని పిపాసని జయించానని కూడా ఊహించలేదు ఆయన. అంటే అంత తన్మయత్వంతో ఉన్నాడనమాట. ఓం నమశివాయ, ఓం నమశివాయ అంటూ పరమతన్మయత్వంతో తపస్సు చేయటం వల్ల అన్నిటినీ జయించినా జయించిన విషయం కూడా తెలియలేదు. ఒక మహాతపస్సు చేసిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎదురుగుండా భగవంతుడు ప్రత్యక్షమైనా ఆనందంతో కళ్ళు తెరవరట. అప్పుడు భగవంతుడు ఒరే నే వచ్చాన్రా అన్నాక కళ్ళు తెరుస్తారు. అలా ఈయన తపస్సు చేసి శరీరాన్ని కూడా దేవతా శరీరంగా మార్చుకున్నాడు. ఒకరోజున ఉదయమే యజ్ఞం చేయడానికి దర్భలు అక్కడ పెట్టాడు. దర్భలు చాలా పదునుగా ఉంటాయి, కర్మగల్లో పెట్టామా గోళ్లలో కూడా గుచ్చుకుంటాయి. అందుకని దర్భాసనాలు జాగ్రత్తగా అల్లాలి. అల్లేటప్పుడు అంచుల దగ్గర చుట్టూతో పూర్వం ఏం చేసేవారన్నమాట, ఓ పెద్ద గుడ్డతో కానీ లేకపోతే ఆకులతో కానీ అల్లేవారు, అడవి ఆకులతోటి. అప్పుడు ఏమవుతుందన్నమాట, ఆ దర్భలు పొడుచుకొచ్చి గుచ్చుకోకుండా ఉంటాయి, లేకపోతే దర్భలు చేతుల్ని కోస్తాయి. ఒక్కోసారి దర్భలు భలే కరుకుగా ఉంటాయి. దర్భతో పళ్ళు కూడా కోసుకున్న వాళ్ళు ఉన్నారు అడవుల్లో ఉన్న ఋషులు. మీరు చూసారుగా దర్భాసనం, ఒకసారి చూపించానా, పరాపరా అనుకోండి, ఒకసారి తెలుస్తుంది. ఈయన దర్భలు యజ్ఞం కోసం కోస్తూ ఉంటే ఓ దర్భ బొటన వేలికి తగిలి బొటన వేలులో చీరుకుపోయింది. బొటన వేలు చీరుకుపోతే ఏమవుతుంది, అందులోంచి నెత్తురు రావాలి, ఏం రావాలి, రక్తం రావాలి. కానీ రక్తం రాలేదు, కూరగాయల రసం వచ్చింది. ఏమొచ్చింది, శాక రసం వచ్చింది. బచ్చలాకు పిండినప్పుడు వచ్చే రసం, తోటకూర పిండితే వచ్చే రసం, గోరింటాకు పిండితే వచ్చే రసం, ఇంకా గోరింటాకుల నుంచి ఎరుపు రసం అయినా వస్తుంది కొంతమంది ఎదిగి తగిలితే. ఇది కేవలం ఏదో కాకరకాయలు కోస్తే వచ్చే రసం, దిక్కుమాల కాకరకాయలు కోసేసుకొని తెగ తినేస్తుంటారు కొంతమంది. వాళ్ళ శరీరం అంతా కషాయాల పుట్ట. అలా కాకరకాయలు కోసినప్పుడు ఏదో మొత్తం మీద రసం వస్తుంది కదా, కూరగాయల రసం, ఆకుపచ్చగా అలాంటి రసం వచ్చింది. ఇదేమిట్రా అని చూస్తే ఆ వేలులోంచి ఇంకా రసం వస్తుందిట, నొక్కితే ఆగిపోయింది. మళ్ళీ ఈ పిండితే మళ్ళీ రక్తం బదులుగా కూరగాయల రసం వచ్చింది. తపస్సుల్లో ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ చేసిన వాడి శరీరం నుంచి రక్తం రాదని, కూరగాయల రసం వస్తుందని శాస్త్రాలు చెప్పాయి. బృహస్పతి ప్రత్యేకంగా తపస్సునకు సంబంధించిన ఒక ప్రక్రియ రాసి, నాయనలారా తపస్సు పండితే, బాగా జపం చేస్తే, శివానుగ్రహం కలిగితే శరీరంలో రక్తమాంసాలు మాయమైపోతాయి, చీము మాయమైపోతుంది, దాని బదులుగా శాకరసం వస్తుంది. శాకరసం వచ్చి ఒక 100 ఏళ్ళు నిలబడితే శరీరంలో, అది అంటే శాకరసం 100 ఏళ్ళు శరీరం నుంచి రావడం మొదలైతే ఆ తర్వాత ఇక వాడికి పునర్జన్మ ఉండదన్నారు. ఈ తపస్సు కూడా మధ్యలో పాడైపోతే ఏమవుతుందన్నమాట, మీరు తపస్సు చేస్తున్న వాళ్ళు ఒకవేళ ఏ కారణం చేతనైనా భ్రష్టులైపోతే, చెయ్యరాని పనులు చేస్తే, గురువుగారు పొగిడేశారు కదా అని పిచ్చి పనులు చేయడం మొదలెడితే, వ్యసనాల పాలైతే, ఈ కూరగాయల రసం వచ్చింది కాస్త మళ్ళీ ఏమవుతుంది, నెత్తురుగా మారిపోతుంది. అప్పుడు తపస్సు ఏమైనట్టు అనమాట, పాడైపోయినట్టే. అలా పాడవకుండా 100 ఏళ్ళు శరీరం నుంచి కూరగాయల రసమే వస్తే వాడు తపస్సిద్ధి పొందినవాడు. ఇలాంటి తపస్సిద్ధి పొందిన వాడికి పునర్జన్మ ఉండదు. అందుకని వీడికి అది గుర్తుకొచ్చింది. ఓహో, నాకు శివానుగ్రహం లభించింది, తపస్సు సిద్ధించింది, ఇక నా శరీరం నుంచి శాకరసమే వస్తోంది, ఇంకేముంది, నేను గొప్పవాడు అయిపోయానని ఆనందం కలిగింది. ఆయన గొప్పవాడు అయిన మాట నిజమే కానీ ఆనందం ఎక్కువ అయిపోయింది. ఆనందంతో ఏం చేశారనమాట, అహనా తపస్సు అంట, ఓహనా తపస్సు అంట అని ఓ నృత్యం చేయడం మొదలెట్టాడు, గంతులేశాడు. ఈ గంతులేయడంతో ఏమైపోయిందనమాట, భూమి దద్దరిల్లిపోయింది. తపశ్శక్తి కలిగిన వాడి శరీరం కోటాను కోట్ల జీవుల కంటే ఎక్కువ బరువుగా ఉంటుంది, కుల పర్వతాల కంటే బరువు అయిపోతుంది. మేరుపర్వతం, వింధ్యపర్వతం వంటి పర్వతాలని ఏమంటారు, కుల పర్వతాలు అంటారు. ఈ పర్వతాలే కనుక ఢామ్ ఢీమని పైకి కిందకి ఎగిరాయా, భూమి ఏమైపోతుందనమాట, కంపించిపోతుంది, భూకంపం వస్తుంది. భూకంపంతో పాటు భూమి అటు ఇటు ఒరిగిపోయింది, దాంతో కొన్నిళ్ళు కూలిపోయాయి, సముద్రం పైకి లేచిపోయింది, చెలియలి కట్ట దాటి వచ్చింది, నదులు ఉప్పొంగిపోయాయి, ఘోష అయిపోయింది, ప్రపంచంలో చాలా ప్రాణులకి ఇబ్బంది వచ్చేసింది. భూకంపం వస్తే అంత ఇబ్బందో మీకు తెలియదు ఏముంది, ఊళ్ళు ఊళ్ళన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి. దాంతో దేవతలు కంగారు పడి, పరమేశ్వర ఆ మంకణ మహర్షికి తెక్కొచ్చిందో ఏమిటో డ్యాన్స్ చేస్తున్నాడు, వాడి వల్ల ప్రపంచం అంతా కంపించిపోతోంది, రక్షించు రక్షించు అన్నారు. వెంటనే శివుడు ఓ సన్యాసి వేషంలో మంకణుడికి ఎదురుగుండా వచ్చాడు. నృత్యం చేస్తున్న మంకణుడి భుజం గట్టిగా పట్టుకోగానే టక్కన ఆగిపోయాడు ఆయన. శివుడు పట్టుకుంటే కదా కదలగలడు ఎవడన్నా, ఆ శివుడు పట్టుకోవడంలో కూడా జబ్బ గట్టిగా పట్టాడండి, అలా పట్టి ఆపేశాట. మంకణుడు తెల్లబోయాడు, ఎవరు మహానుభావ మీరు, నా జబ్బ పట్టుకోగానే దెమ్మ తిరిగినట్టయింది నాకు, అస్సలు కదలలేకపోతున్నాను. ఆనందంతో నృత్యం చేస్తూ ఉంటే ఎందుకు వచ్చి ఆపారు అని అడిగాడు. అప్పుడు ఆయన, అసలు నువ్వెందుకు నృత్యం చేస్తున్నావు, ఈ ఆనందానికి కారణమేమిటి అని అడిగాడు. కిం కారణేన తం నృత్యం కరోషి అనగానే, అదేంటండి ఆనందం వచ్చింది కాబట్టి నృత్యం చేస్తున్నాను అన్నాడు. ఎందుకు ఆనందం వచ్చింది, నా శరీరం అంతా తపోమయమైపోయింది, నా వేలు కోసుకుంటే అందులోంచి శాకరసం వచ్చింది, కూరగాయల రసం వచ్చింది, కూరగాయల రసం శరీరం నుంచి వచ్చినటువంటి వ్యక్తి తపోనిష్ట గరిష్ఠుడని, అతడు అలా 100 సంవత్సరముల పాటు శరీరము నుంచి శాకరసాన్ని స్రవింపజేసినట్టయితే వాడికి పునర్జన్మ ఉండదని కదా శాస్త్రాలు చెబుతున్నాయి, అందువల్ల పునర్జన్మ లేకుండా చేసుకునే గొప్పవాడి అయిపోయానని ఆనందంతో నృత్యం చేస్తున్నాను అన్నాడు ఆయన. అలాగా అని వెంటనే ఆయన ఏం చేశాడు, చప్పట్లు కొట్టాడు ఒకసారి గట్టిగా. ఎలా కొట్టాడు, అలా చప్పట్లు కొట్టాడు. ఇక కొట్టడంతో ఒకసారి కొట్టాడు ఆయన, 10 సార్లు కొట్టలా. ఆ చేతిలోంచి ఓ దబ 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 విభూతి వచ్చింది. ఆ విభూతి ఆగట్లేదు, మొత్తం మంకణుడి ఆశ్రమం మునిగిపోయింది, ఆ చుట్టుపక్కల ఉన్న అడవి మునిగిపోయింది, కొండంత చేరిపోయింది. ఇంకాసేపు అయితే మంకణుడు అందులో మునిగి తెచ్చేటట్టున్నాడు. అందుకని మంకణుడు, బాబు ఆ విభూతి ఆపకపోతే అందులో నేను మునిగిపోతాను, నాతో పాటు భూమి అంతా మునిగిపోతుంది, భూమి సర్వనాశనం అయిపోతుంది, ఆ విభూతి ఏకధాటిగా కారిపోతుంది ఏమిటి అన్నట్ట. చూచావా, వేలు నుంచి కాస్తంత శాకరసం వస్తే ఎగిరి గంతులేసావు, ఈ విభూతి ఇలా కురిపించి భూమి మొత్తాన్ని భూతిమయం చేసి ఉంచగలిగిన నేనెంత ఆనందించాలి, నేను తాండవం ఆడితే ఏమవుతుందో తెలుసు అనగానే అప్పుడు అర్థమైపోయింది దానికి. అబ్బా, ఇప్పుడు అర్థమయ్యింది, నీవే తాండవం నృత్యం చేసి ప్రపంచ ప్రళయకాలంలో మొత్తం లోకాలను నాశనం చేసే లయకారకుడు వేరు ఈశ్వరుడివి అని వెంటనే 2 చేతులు జోడించి నమస్కరించాడు. అప్పుడు ఈశ్వరుడు దివ్యమంగళ రూపంతో దర్శనమిచ్చి, నాయన ఉపాసన వల్ల కొన్ని శక్తులు వస్తాయి, జపం చేయగా చేయగా కొందరికి దివ్య దృష్టి వస్తుంది, జరిగినది జరుగుతున్నది జరగబోయేది తెలుస్తుంది, కొంతమందికి ఎక్కడైనా వస్తువులు తప్పిపోతే అవి ఎక్కడున్నాయో తెలుస్తాయి. కొంతమందికి అంటే ఉపాసన బలం వల్ల ఏమవుతుందన్నమాట, తప్పిపోయిన వస్తువులు పోయిన వస్తువులు ఎక్కడున్నాయో తెలుస్తాయి. అందుకే కొంతమంది దగ్గరికి వెళ్ళగానే ఏమండి మా గేత్ తప్పిపోయింది అనగానే వాడు ఆలోచించి ఇదిగో ఫలానా చోట ఉందంటాడు, అక్కడ ఉంటుంది, ఇదో చిన్న మహిమ. లేదా ఉంగరం పోయింది అనగానే ఆ ఉంగరం ఫలానా చోట ఉంది, లేదా మీ ఆయన పట్టుకుపోయాడు అని చెప్పేస్తాడు. ఒక ఆవిడకి ఉంగరం పోయింది, వాళ్ళ ఆయన పట్టుకుపోయి తాగేసేట, తందనాలాడేట. ఒక ఇంట్లో దస్తావేజులు పోయాయి, మీ ఆయన తాకట్టు పెట్టాడని చెప్పాడు ఆయన, నిజమది. ఒక ఆయన పెళ్ళాని డబ్బులు పెళ్ళానికి తెలియకుండా, ఇప్పుడు అసలు కొంతమంది ఏంటో కర్మ కానీ ఉద్యోగం చేస్తారా, వాళ్ళ అకౌంట్లో వాళ్ళ చేతిలో ఉండవు,
నాకేం తెలియదురా, అంత మా ఆయన ఇంట్లో ఉంటుందిరా అంటుంది పెళ్ళం. అలాంటి వాడు కూడా ఉంటారు కర్మ. కొంతమంది మొగుళ్ళు పెత్తనం, కొంతమంది ఇళ్లలో ఆడపెత్తనం. అంటే మొగుడికి అసలు జీతం ఏం వచ్చిందో తెలియదు, వాడు రాగానే వాళ్ళు ఆవిడ చేతిలో పెడతాడు, నువ్వు పడు అంటాడు. ఇంక అక్కడి ఆవిడ ఏం చేస్తుందో తెలియదు. ఎప్పుడూ భార్యాభర్తలకు అవగాహన ఉండాలి. భర్త ఏం చేస్తున్నాడో భార్యకి తెలియాలి, భార్య ఏం చేస్తుందో భర్తకి తెలియాలి. అప్పుడు ఆ సంసారం హాయిగా సాగుతుంది. ఇంత పీఠం నడుపుతున్నామంటే నేను కానీ అమ్మగారు కానీ ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఏమీ చేయకుండా ఎప్పుడూ జాగ్రత్తగా నడుపుతున్నాం కాబట్టి ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి తెలియకుండా ఇంకోళ్ళు చెయ్యం మేము. ఒక కూరగాయ తెచ్చారు అమ్మగారు గురువుగారికి తెలుస్తుంది, గురువుగారు ఎవరికైనా దానం చేశారా వెంటనే చెప్పేస్తారు. ఇలా చెబుతున్నాం అవగాహనతో ఉంది కాబట్టి ఓ ఎన్నైనా నడుపుతున్నాం. అలా ఒకళ్ళకి ఒక తెలియకుండా ఒకళ్ళని పిచ్చి పనులు చేసాం అనుకోండి ఇంతకాలం నడిచేది కాదు. కాబట్టి ఎప్పుడు ఏం చేయాలన్నమాట, అవగాహనతో ఉండాలి. అప్పుడు ఏమవుతుందన్నమాట, కార్యక్రమాలు పెడతాయి. ఇంత ఎందుకు చెప్తున్నానంటే, అదిగో మీ ఆయన అకౌంట్లో ఇంత డబ్బు ఉంది అని చెప్పేస్తే అది నిజం అయిపోతుంది అవతల వాడికి, ఆ మహిమ ఉంటుందన్నమాట. పెళ్ళాం దగ్గర ఎంత ఉందని చెప్పేస్తారు వాళ్ళు. ఇలా ఎవరి దగ్గర ఏమున్నాయో, ఏ వస్తువులు పోగొట్టుకుంటే ఎక్కడున్నాయో చెప్పగలిగే శక్తి కొందరికి ఉంటుంది. మరికొంతమందికి ఏమిటనమాట, మంచి మంచి ముహూర్తములు నిర్ణయించే శక్తి ఉంటుంది. ఇవన్నీ మహిమలు, ఉపాసన వల్ల వస్తాయి. అవి కొద్ది కొద్దిగా వస్తే రెచ్చిపోకూడదు. గేది తప్పిందండి, ఎవడికో గేది దూరం అయిపోయింది, కనపడలేదు, తప్పిపోయింది. వాడు వచ్చాడు నీ దగ్గరికి, ఫలానా చోట గేది ఉందని చెప్పగానే ఇంకా వాడు ఏమని చెప్తాడనమాట, అయ్యి బాబాయ్ అయ్యగారి దగ్గర ఎంత శక్తి ఉందో, అయ్యగారు తప్పిపోయిన గేది ఫలానా రేవులో ఉందని చెప్పారు, అక్కడే ఉంది, ఆయన దేవుడు అనగానే ఈ జనం వచ్చి పొగడగానే నేనే దేవుడు అంటాడు వీడు. ఇంకా నయ్యం, ఈ మధ్యన వాడు ఎవడో ఏకంగా శంకరాచార్యులు గారు శ్రీచక్రాన్ని కూడా సరి చేశానన్నాడు వీడు మోహన్ తగలయ్య. శంకరాచార్యుడు ఎక్కడ, ఈ శంకరుడు ఎక్కడ, ఆయన శంకరుడు వీడు శంకరజాతిగాడు. ఇలాంటి వాళ్ళంతా తయారవుతారు, మోసగాళ్ళు కూడా తయారవుతారు. కాబట్టి ఎప్పుడైనా ఉపాసన చేస్తే కొన్ని శక్తులు వచ్చేస్తాయి. అయ్యి బాబో ఇంకేముంది నాకు మహిమ వచ్చేసింది అన్నం. ఏది ఒక ఆవిడ ఉందిట, 10 రూపాయల నోట్ల మీద ఎప్పుడు చూసినా చివరిన టోటల్ 9 వస్తుంది గురువుగారికి ఇచ్చినప్పుడు. ఇది కూడా మహిమేనా? అయ్యి బాబాయ్ గురువుగారు ఎన్ని మహిమలు జరిగిపోతాయనండి, మీకు 1999 పురాణంలో 10 రూపాయల నోటు ఇచ్చానండి, దాని టోటల్ 9 అండి, మళ్ళీ ఆ తర్వాత 2011 మీకు 10 రూపాయలు ఇచ్చానండి, దానికి టోటల్ 9 అండి, ఆ తర్వాత మళ్ళీ 2016 10 రూపాయల నోటు ఇచ్చానండి, అది టోటల్ 9 అండి. ఇది ఎంత మహిమో, నాకు ఎన్ని మహిమలు వచ్చేసాయో. అదేదో సినిమాలో ఒకటి ఉండేది అంతలావుగా, అది ఏమనేది తెలుసా, అయ్యి బాబాయ్ 1, 2, 3 నాకు ఎన్ని అంకెలు వచ్చేసాయో అనేది. అది ఏమిటో జంబలగిడి పంపిట సినిమా పైగా మాయదారి గొడవ. అలాగే చెప్పొచ్చింది ఏంటంటే ఇది కూడా మహిమే. ఏమిటి మనుషులు పిచ్చెక్కి తయారవుతున్నామో ఏమిటో తెలియదు అనమాట. కాబట్టి ఈ మహిమలను చూచి రెచ్చిపోకూడదు. ఒకవేళ మహిమ వస్తే, పరమాత్మా నీ అర్చన చేశాం, నామస్మరణ చేసాం, మాకేదో ఇంత శక్తి ఇచ్చావు, ఈ శక్తి ఇంకా అభివృద్ధి అయ్యి 10 మందికి ఉపయోగపడాలనుకోవాలి తప్ప రెచ్చిపోయి బోర్డు పెట్టేసుకుని ఇంకేముంది, నేను టోటల్ ఈ నోట్ల టోటల్ ఎంత వచ్చింది అని రోజు ఉత్తరాల మీద ఉత్తరాలు పెడితే అప్పుడు ఉన్న శక్తి అంతా పాడైపోతుంది. ఆత్మస్థుతి వల్ల అయితేనేమి, ఈ మహిమలకు లొంగడం వల్ల అయితేనేమి, ఉపాసన దెబ్బతింటుంది. మంకణ మహాతపస్సు చేసావు, ఆ తపఃఫలితంగా శాఖరసం వచ్చిన మాట నిజమే, గొప్పదే. అందుకని ఊరెచ్చిపోయి డ్యాన్స్ చేయాలా? దానివల్ల భూమి అంతా దద్దరిల్లిపోలేదా? దానివల్ల నీ తపో మహిమ దెబ్బతినదా? నీ తపస్సు 10 మందికి ఉపయోగపడాలి తప్ప భూమిని కంపింపచేసి 10 మంది పతనమునకు మూల కారణమైతే అప్పుడు ఆ తపస్సు వల్ల ప్రయోజనమేమున్నది? అర్థమైందా? అనగానే ప్రభు చాలా పొరపాటు చేశానండి, ఏమిటో చిన్న చిన్న ఆనందాలకి మేము రెచ్చిపోతూ ఉంటాం, నన్ను క్షమించమని కాళ్ళు పట్టుకుంటే నువ్వు నృత్యం చేయటం వల్ల నీ తపస్సు అంతా నాశనం అయిపోయింది, ఇక నీ శరీరం నుంచి శాఖం రాదు, ఎందుకంటే నీ డ్యాన్స్ వల్ల భూమి కంపించింది, భూమి కంపించడం వల్ల ఎంతోమంది చచ్చారు, కొంపలు కూలాయి, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో, పో భూలోకానికి, దక్షారామ భీమేశ్వర లింగానికి 1000 కుండలతో అభిషేకం చేస్తే నీ తపశ్శక్తి వస్తుంది, నీ పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుందనగానే పరుగు పరుగున మంకణ మహర్షి భూలోకానికి వచ్చాడు, దక్షారామ భీమేశ్వర లింగాన్ని 1000 ఘటముల జలముతో అభిషేకించాడు, ఆ జలాభిషేకం వల్ల తిరిగి ఆయన శక్తులు ఆయనకు వచ్చాయి, ఈ అహంకారం వల్ల వచ్చినటువంటి పాపం తొలగిపోయింది. తెలియక అపచారాలు చేస్తే ఆ అపచారాలకి ప్రాయశ్చిత్తం దక్షారామ భీమేశ్వర లింగానికి అభిషేకము చేయటం, లేక దర్శనం చేయటం, లేక స్పర్శనం చేయటం. అందువల్ల ఈ కథ మనకు గొప్ప సత్యం చెప్పింది, తపస్సు వల్ల మహిమలు వస్తే పొంగిపోకూడదు, రెచ్చిపోకూడదు. ఒకవేళ అలా రెచ్చిపోయి పాపం చేస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం భీమేశ్వరలింగాన్ని దర్శించటమే అని అగస్త్యుడు ఈ విశేషాలన్నీ ఎవరికి చెప్పాడు? వ్యాసునికి చెప్పగానే వ్యాసుడు ఆనందపడిపోయాడు. అక్కడే ఏకదాటిన దశాబ్దం కాలం ఉన్నాడండి అగస్త్యుడు. ఒక మహర్షి, నక్షత్రమైన వాడు, తపో నిష్టాగరిష్ఠుడు, ఏం చెబితే అది అయిపోతుంది. అటువంటి మహాత్ముడు వ్యాసుడు ఇద్దరు కలిసి ఉండడం ఎంత అదృష్టం. ఈ మధ్యన చాలామంది అన్నారు, గురువుగారు మీరును మన నండూరి శ్రీనివాసు గారు ఇద్దరూ ఒకే వేదిక మీద పక్క పక్కన కూర్చుంటే ఈ దక్షారామ భీమేశ్వరుడి సన్నిధానంలో అగస్త్యుడు వ్యాసుడు కూర్చున్నట్టు అనిపించిందండి అని. చాలామంది సంతోషంతో చెప్పిన మాట అన్నమాట. నిజమే, ఎప్పుడూ కూడా ప్రవాచకులు తమ తమ శక్తులతో ఒకరితో ఒకరు వైరం పెట్టుకోకుండా కలిసి ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అలాంటి ట్రెండ్ మొదలవుతున్నది. ఆ మధ్యకాలం దాకా ఎవడో ఒకరినొకడు కలిసేవారు కాదు. అలా కాకుండా ఒక్కొక్కరితో ఒక్కొక్క మార్గం, వాళ్ళు పక్క పక్కన కాసేపు కూర్చొని ప్రజల్ని తరింపజేయాలి. అందువల్ల ఈ వరవడి నేను పెట్టాను, శ్రీనివాస్ గారు కూడా పెట్టారు. అలాగే ఆ రోజుల్లో కూడా మహర్షులంతా ఒకళ్ళ ఆశ్రమాలను ఒకళ్ళు దర్శించుకునేవారు, పక్క పక్కన కూర్చునేవారు. ఆనాడు మహానుభావులైనటువంటి అగస్త్యుడు వ్యాసుడు దక్షారామంలో 10 ఏళ్ళు కలిసి ఉండడం వల్ల, తపస్సు చేయటం వల్ల వచ్చిన వాళ్ళందరికీ వ్యాసుడు పురాణం చెప్పాడు, వ్యాసునికి అగస్త్యుడు చెప్పాడు, మళ్ళీ అగస్త్యునికి వ్యాసుడు చెప్పాడు. దానివల్ల ఎంతమంది తరించుంటారు చెప్పండి? దక్షారామ భీమేశ్వర మహిమ జగత్ప్రసిద్ధికి ఎక్కింది. అలా జరగాలి ఈ కలియుగంలో. ఎవడికి వాడు ఓ పీఠం పెట్టుకోవడం, అబ్బే నా పీఠం తప్ప మిగతా వాళ్ళ పీఠాలు గొప్పవి కాదండం, అవతల వాళ్ళు ఆదరించకపోవటం, అలా చేయకూడదట. అందుకే కఠోరంగా నియమం పెట్టాను నేను. మన పీఠంలో ఎంతమందిని సన్మానం చేస్తున్నాం? ఇదిగో మన హిందువుల్ని రక్షించేటటువంటి భరతవర్ష అయితేనేమి, లలిత్ కుమార్ అయితేనేమి, కరుణాకర్ అయితేనేమి, ఇలాంటి వాళ్ళందరికీ సన్మానం ఎందుకు చేస్తున్నాం? వాళ్ళందరినీ సన్మానిస్తే వాళ్ళు హైందవ ధర్మాన్ని రక్షిస్తారు. అలాగే తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళు, తమ పురాణములతో లోకాన్ని ఆనంద పెడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమందిని పిలిపించాం. అలాగే డాక్టర్ ప్రదీప్, వానపల్లి ప్రదీప్ గారిని పిలిచాం కిందసారి. కడిమెళ్ళ వరప్రసాద్ గారిని, సహస్రావధాని గారిని సన్మానించుకున్నాం, కోటని సన్మానించుకున్నాం. ఇదిగో ఇక్కడ ఇంతమంది పండితుల్ని, పారాయణ పురుల్ని సన్మానించుకుంటున్నాం. ఎక్కడికెడితే అక్కడ నృత్యం చేస్తున్న పిల్లలని పిలిచి సన్మానం చేసామా లేదా? అలా నిరంతరాయంగా ఎక్కడెక్కడ ఎవరెవరు గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళందరినీ పిలవాలి. ఎవరెవరిలో ఏ ఏ విభూతులు ఉన్నాయో అవన్నీ నేనే అన్నాడు భగవద్గీతలో. మన పీఠమునకు అయ్యే ఖర్చు అంతా ఇంత కదండి. కాబట్టి నిరంతరాయంగా ఈ ప్రవాహం లాంటి ఖర్చుని భరిస్తూ ఇంత కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఇంతమంది శివస్వరూపులు ఆనందపడాలి, ధర్మ ప్రచారం అవ్వాలి. అందువల్ల ఎప్పుడూ కూడా వేదవ్యాసుడు అగస్త్యుడు మనకి ఆదర్శం, విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఆదర్శం, మహానుభావులైన నైమిషారణ్యంలో ఉన్న ఋషులు ఆదర్శం. వాళ్ళంతా ఒకే చోట కూర్చున్నారు, ఎక్కడా గర్వం పొందలేదు, ఒకరినొకరు గౌరవించుకున్నారు. అలా గౌరవించుకుని సనాతన ధర్మాన్ని నిలబెట్టారు. ఇప్పుడు హిందువులలో ఐకమత్యం కొరతపడింది. పూర్వం ఋషులంతా కలిసిపోయినట్టుగా ఇప్పుడు కలవట్లేదు. ఎవడు కుంపటి వాడిది, లేకపోతే నరేంద్ర మోడీ గారిని తిడతాడేంటే వాడు, ఎవడో దరిద్రుడు పీఠాధిపతిట, ఏ మాట్లాడితేనేమో రాహుగ్రహాన్ని పొగుడుతాడు, ఈయన తిడతాడు. ఇలాంటి పాపాత్ములు చాలామంది పెరిగారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మన దేశాన్ని మళ్ళీ సనాతన ధర్మం వైపు నడిపించాలి. ఒక్కసారి సనాతన ధర్మం కోసం ఉద్యమించిన వాడు ఏ రాజకీయ నాయకుడైనా వాడే మనకి దేవుడు, అతని వెంట మనం ఉండాలి. అలాంటి వాళ్ళని మనం రక్షించవలసిందే, మన వాళ్ళందరినీ ఒక చోట చేర్చవలసిందే. ఐకమత్యంతో చేరండి. వినాయక చవితి పందిరి వేసుకుని నీ పందిరి నీదే నా పందిరి నీదే అని కొట్టుకోకండి. అక్కడికి మీరు వెళ్ళాలి, వాళ్ళు ఇక్కడికి రావాలి. అలాగే గుళ్ళు కట్టిన వాళ్ళు ఎవడి గుడిలో వాళ్ళు కూర్చోడం కదా, ఆ గుడికి వీడు వెళ్ళాలి, ఈ గుడికి వీళ్ళు రావాలి. ఇలా నిరంతరం కలిసి ఉంటే చాలా బాగుంటుంది. కలిసి ఉండాలంటే ముందు మీ ఇంట్లో వాళ్ళు కలిసి ఉండాలి. మొగుడు పిల్లలు కలిసి ఉండరు, అత్తమామలు కోడళ్ళు లేకపోతే అల్లుళ్ళు కలిసి ఉండడం లేదు, పక్కవాళ్ళు కలిసి ఉండరు. ఇక మొత్తం హైందవ సమాజాన్ని ఎలా కలుపుతామండి? వాళ్ళకి చాలా గొప్ప నియమం ఉన్నది. వాళ్ళకి సంబంధించింది ఒక పండుగ అనుకున్నారా, అందరూ వచ్చి పడిపోతారు. వాళ్ళ మీద ఇంత ఏగ వాలితే ఈ జనాలందరూ వచ్చి మీద పడిపోతారు, రాక్షసుల్లో పడిపోతారు. రాక్షసుల్లో ఉన్న ఐకమత్యం దేవతల్లో ఉండటం లేదు, మీలో మనలో ఐకమత్యం లేదు. వాళ్ళు వచ్చేమో మన విగ్రహాలు పగలగొడితే అందరం కలవట్లేదు. ఇప్పుడిప్పుడు కలుస్తారులేండి, కలుపుతాం. కలపడం కోసం మేము ఉన్నాం, మా శక్తి మీకు భవిష్యత్తులో ఇంకా రుచి చూపిస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరినీ సంఘటితపరుస్తాం. ఈ శక్తుల్లోకి ఏదన్నా దుష్టశక్తి వచ్చిందా, మాబోటి వాళ్ళ తపశ్శక్తితో వాళ్ళని బూడిద చేయగలుగుతాం. మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టాలి. నిలబెట్టాలంటే మీరందరూ కూడా ముందు ఈ అర్చనల్లో పాల్గొండి, పీఠాల్లో గుడిబడిలో చేరండి. ముఖ్యంగా భాగ్యనగరంతో మొదలెట్టాలి. భాగ్యనగరంలో ఒక సువిశాలమైన ప్రవచన మంటపం ఏర్పాటయ్యి అందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులంతా వచ్చి ప్రవచనాలు చెయ్యాలి. దానికి శ్రీకారం మీరందరూ చుట్టండి. నేను ముందే పొద్దున్నే చెప్పినట్టుగా మళ్ళీ అందులో చేరండి. అయ్యో ఇంత పని చేయగలమా లేదా అని ఆలోచించకండి, కొంగు దాచి ముష్టెత్తండి పర్వాలేదు. అలా ముష్టెత్తి లక్ష రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. ఓ ముష్టివాడు మాకు ఇచ్చాడు ఈ పీఠానికి, మీకు తెలియదు అది. ఓ సన్యాసి ఒక ముష్టివాడు యాచించి తెచ్చిన డబ్బులతో ఈ గుడిలో ఓ ఇటుకొచ్చింది. కాబట్టి అలాంటివన్నీ చెయ్యాలి. మనం చేసి ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టాలి. ధర్మో రక్షతి రక్షత అనేటటువంటి దాన్ని నిలబెట్టాలి. ఓసారి సూర్యభగవానుడు భూలోకానికి వచ్చి తన పేరు మీదుగా ఆదిత్యేశ్వర లింగాన్ని స్థాపించాడు. ఇప్పటికి కూడా సూర్యభగవానుడు ప్రతిష్ఠించినటువంటి ఒక లింగం ఉన్నది దక్షారామ భీమేశ్వరాలయాల ప్రాంగణాల్లో, ఆ భీమమండలంలో. సూర్యభగవానుడు లింగ ప్రతిష్ట చేశాక ఆ లింగానికి శక్తి కనిపించలేదు, ప్రాణప్రతిష్ట జరగలేదు. లింగం అంటే ఊరికే కొనివేసి పెట్టేస్తే అది లింగం అవదుగా, దాంట్లో యంత్రం వేసి ప్రాణప్రతిష్ట అని చేస్తారు. అప్పుడు శివుడి యొక్క శక్తి అందులో కూర్చుంటుంది. అప్పుడు ఏం చేశాడు సూర్యభగవానుడు, వెంటనే కైలాసానికి వెళ్ళాడు. విఘ్నేశ్వరుణ్ణి బతిమాలుకుని శివదర్శనం చేయించుకున్నాడు. ఈశ్వరుడి కాళ్ళ మీద పడ్డాడు. ప్రభు, నేను నీకు కుడి కన్నుని, చంద్రుడి ఎడమ కన్ను, అగ్ని మూడవ కన్ను, అయినా నేను ప్రతిష్ఠించిన లింగంలో ప్రాణశక్తి లేదు, నువ్వు వచ్చి కూర్చోమనగానే వెంటనే ఆయన భీమేశ్వరాలయం దగ్గరకు వచ్చి దివ్యమంగళ రూపంతో దర్శనమిచ్చి తన దివ్యశక్తిని ఆదిత్యేశ్వర లింగంలో ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత ఏమన్నాడు, సూర్యుని చేత ప్రతిష్ఠింపబడిన ఈ లింగములో ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తిని నిక్షిప్తం చేస్తున్నాను. కుష్ఠరోగం, క్షయరోగం వంటి భయంకర రోగాలకి ఇది ఔషధం అని ఆ లింగాన్ని తాను స్వయంగా తాకాడు చేత్తో. అప్పటి నుంచి ఆ లింగాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళకి ఆరోగ్యం రావడం మొదలుపెట్టింది. తీవ్రమైన గుప్త రోగాలతో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారైనా వెళ్ళి ఆదిత్యేశ్వర లింగాన్ని దర్శనం చేసుకోవాలి. అక్కడ శమనేశ్వర తీర్థం ఉందని చెప్పాను కదా, శమనుడు అంటే యముడని కూడా అర్థం. దానివల్ల శాంతి దాంతి వస్తాయని పొద్దున చెప్పాను మీకు. ఆ లింగాన్ని స్వయంగా యముడే ప్రతిష్ఠించాడండి, అందుకే యమేశలింగం అని కూడా అంటారు దాన్ని. యమధర్మరాజు గారు మార్కండేయుడిని చంపడానికి వెళ్ళాడు. మార్కండేయుడికి సరిగ్గా 12 ఏళ్ళు రాగానే ఆయువు తీరిపోతుందనగానే ఆయన తల్లిదండ్రులు బాధపడ్డారు. మృఖండు మరుద్వతి మార్కండేయుడి తల్లిదండ్రులు. మృఖండస్య అపత్యంపమాన్ మార్కండేయ, మృఖండుని కొడుకు కనుక మార్కండేయుడు అన్నారు ఆయన్ని. ఆయనకు ఆయువు తీరిపోతున్నాను కానీ ఆయన కంగారు పడకుండా, ఏం కంగారు పడకండి, అతి భయంకరమైన మృత్యువు నుంచి రక్షించే శక్తి పరమ పూజ్యుడు శివునికి ఉన్నది, ఆయనే మృత్యుంజయుడు. నేను మృత్యువుని జయించి వస్తాను. మృత్యువుని జయించడం కాదు, ఇటువంటి ఆయువు మరెవరికీ లేదు అనిపించుకుని వస్తాను అని కాశీ వెళ్ళాడు. కాశీలో చేయవలసిన పనులన్నీ చేశాడు. కాశీకి ఒక 8-9 కిలోమీటర్ల దూరంలో అక్కడ గంగానది పాయం ఉంటుంది. ఆ గంగానదీ తీరంలో మందాకిని తీరంలో ఒక లింగాన్ని మట్టితో ప్రతిష్ఠించాడు. కానీ శివానుగ్రహంతో అది ఇప్పుడు శిలాలింగం అయిపోయింది. ఇప్పటికి కూడా కాశీకి చాలా దగ్గరలోనే మార్కండేయేశ్వర లింగం ఉంటుంది. అక్కడికి నాతో పాటు చాలామంది ఇద్దరులో వచ్చారు. ఇప్పుడు మీరు కూడా చూశారో లేదో తెలియదు, మరి మార్కండేయేశ్వర లింగానికి వెళ్ళాలి తప్పనిసరిగా. మార్కండేయుడు తపస్సు చేసిన స్థలం అది. అది ఇంచుమించుగా 12 కిలోమీటర్లు అనుకుంటున్నాను నేను ఎరిగి. డిస్టెన్స్ ఖచ్చితంగా చెప్పలేనండి, ఇప్పుడు అంతా మారిపోయాయి కదా. అందువల్ల అదిగో అక్కడే ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠించాడు, మట్టితో ప్రతిష్ఠించాడు. ఇప్పుడు శిలామూర్తి అది. ఆ లింగం దగ్గరే కూర్చుని ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ జపం చేసేవాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో జపం చేశాడు ఆయన. ఇక ఆయనకి ఆయువు తీరిపోయింది. వెంటనే యమధర్మరాజు గారు యమకింకరుల్ని పిలిచాడు. మార్కండేయుడికి ఆయువు తీరింది, జాతకం ప్రకారంగా యమపాశాలు ఇస్తున్నాను, ఈ పాశములతో ఆయన ప్రాణాలని పట్టుకుని వెలికి తీసి యమలోకానికి తీసుకురండి అని యమకింకరుల్ని పంపాడు. యమకింకరులు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆ ఆలయం లోపలికి అడుగు పెట్టబోతూ ఉంటే అగ్నిజ్వాలలు వచ్చి మీదపడ్డాయి, హడిలిపోయారు వాళ్ళు. శివాలయం లోపలికి అడుగు పెట్టబోతూ ఉంటే భయంకరమైన అగ్నిజ్వాలలు కమ్ముకుంటున్నాయి, కాబట్టి లోపలికి వెళ్ళలేం అనుకుని యమపాశాలు విసిరారు. ఆ పాశములు పట పట తెగిపోయి కాలిపోయాయి. ఇప్పుడంటే అంత పెద్ద శిలా ఆలయము శిలాలింగం ఉంది కానీ అప్పట్లో ఆయన ఏమి చేశాడండి, కేవలం పాకేసుకుని పాకలో కింద ఒక లింగాన్ని మట్టితో చేసి పెట్టుకున్నాడు. తర్వాత ఏం చేశారన్నమాట, యమధర్మరాజు గారి ఆలయాన్ని కట్టించాడు. ఇప్పుడున్న ఆలయం యముడు కట్టించాడు బుద్ధి వచ్చాక, కానీ ముందేమో అది కేవలం పాక. ఆ పాకలోకి వెళ్ళలేకపోయిందిట యమపాశం. దాంతో వాళ్ళు లోపలికి వెడితే భస్మం అయిపోతాం, పాశములు కూడా కాలిపోతున్నాయి ముక్కలైపోతున్నాయి అనుకుని మళ్ళీ యమధర్మరాజు గారి దగ్గరికి వచ్చారు. యమధర్మరాజా, నీ ఆజ్ఞని మేము పాటించలేం. మార్కండేయుడి దగ్గర ఏదో దివ్యశక్తి ఉన్నది, ఆయన దగ్గరికి మేము వెళ్ళాలనుకుంటే అగ్నిజ్వాలలు వచ్చి మమ్మల్ని భస్మం చేయబోతున్నాయి, యమపాశములు కూడా కాలిపోయాయి ముక్కలైపోయాయి, కాబట్టి ఆయన ప్రాణం మేము తీయలేమనగానే మూర్ఖులరా, ఎంత పనికిమాలిన వాళ్ళు మీరు అనుకోలేదు, వాడి ప్రాణం నేనే తీస్తానని యముడు దున్నపోత మీద ఎక్కి అక్కడికి వచ్చాడు, మహిషవాహనం మీద అక్కడికి వచ్చాడు, పాశం ఆయన మీదకి విసిరాడు. ఒక అద్భుతమైన పద్యం, మరి ఎవరు రాశారో తెలియదు కానీ,
చండహుతాసుకీలలను చయ్యన్న గ్రక్కుచు దండధారి మార్కండునిపై మహోగ్రగతి గ్రక్కున వైచిన కాలపాశమే తుండెములై పటాలు మని తూలిపడెల్ నిన్ను నమ్మువారికి దండనలేమి లెక్క రజతాచలవాస మహేశ ఈశరా.
అగ్నిజ్వాలలను కమ్ముతూ భయంకరంగా ఉంటాయట యమపాశాలు. యముడి యొక్క పాశాలు ఉన్నాయో తాళ్ళు, అవి అగ్నిజ్వాలలతో భగ 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 మండుతూ ఉంటాయి. అలా మండుతున్నటువంటి యముడి పాశములు మార్కండేయుడి మీద పడి పడడంతో పటాలు మని తూలిపడిన ముక్క ముక్కలై కింద పడిపోయాయి, ఆ తర్వాత బూడిదైపోయాయి. ఆనాడు దండధారి మార్కండేయుడి మీద యమపాశం వేసి యమపాశాలని చేజేతులారా భస్మం చేసుకున్నాడు. ఈశ్వరా, నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఈ యమదండను ఏం చెయ్యగలుగుతుంది, యముణ్ణి కూడా నాశనం చేసే శక్తి ఒక్క ఈశ్వరుడికే ఉన్నది అని ఒక అద్భుతమైన పద్యం కాళహస్తీశ్వర మహాత్మ్యంలో అనుకుంటాను. ఇది బహుశా అంత గొప్ప పద్యం ఇది. మనం అందుకనే భయపడక్కర్లా, కష్టాలు వచ్చినప్పుడల్లా ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి, మృత్యుంజయుణ్ణి పట్టుకోవాలి, మృత్యుంజయాపాహి 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 మృత్యుంజయ అని ఆయన్ని తలుచుకుంటే యమధర్మరాజు గారు అకాల మరణం లేకుండా చేస్తాడు, అకాల మరణం రాకుండా కాపాడతాడు, యాక్సిడెంట్ మరణాలు లేకుండా కాపాడతాడు. ఆయన అనుగ్రహం పడిన వాళ్ళు ఎంతోమంది బాగుపడ్డారు, నమ్మిన వాడికి నమ్మినంత. అందువల్ల యముడు ఏం చేయలేడు ఎప్పుడు ఆయన పట్టుకుంటే. యముడు వచ్చి మార్కండేయుడి మీదకి అలా విసిరాడు పాశం, ఆ పాశము తెగిపోయింది కాలిపోయింది. ఈయనేమో మార్కండేయుడు తాను ప్రతిష్ఠించిన లింగాన్ని గట్టిగా కౌగిలించుకుని శివా కాపాడు అన్నాడు. వెంటనే ఆ లింగాన్ని పగలగొట్టుకుని అందులోంచి భయంకరాకారంతో ఈశ్వరుడు ప్రత్యక్షమై ఎడంకాలతో ఒక తన్ను తను ఓ పోటు పొడి చేశాడు యముణ్ణి. దెబ్బకి చచ్చిపోయాడు యముడు, కిక్కురు మరొకటి చచ్చిపోయాడు. ప్రాణుల ప్రాణాలు చాలా తేలిగ్గా వెన్నపూసలాగినట్టుగా లాగేసే యముడు డామని కింద పడిపోయాడు. తర్వాత మార్కండేయుడికి ఎంత ఆయువు ఇచ్చాడో మీకు తెలుసు కదా, ప్రపంచంలో ఇక అటువంటి ఆయువు ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎన్ని ప్రళయాలు చూశాడు, ఆ ప్రళయాల్లో హాయిగా నీళ్లలో తిరిగాడు, మర్రాకు మీద పడుకున్న కృష్ణుడు కూడా చూశాడు. ఇది ఈశ్వరానుగ్రహం అంటే. అందుకనే ఇప్పటికి కూడా ఆనాడు మార్కండేయుడు రాసినటువంటి స్తోత్రాన్ని చదవండి అని మీకోసం నేనే చదివి పెట్టాను యూట్యూబ్లో. ఆయన రాసిన అద్భుత స్తోత్రం ఎంత గొప్పది,
చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం, రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజినీకృత పన్నగేశరమచ్చుతానల సాయకం క్షిప్రదగ్ అర్థపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః చంద్రశేఖర పాహి మాం చంద్రశేఖర రక్ష మాం.
ఎంత అద్భుతమైన స్తోత్రం అది. మృత్యుభీత మృకండు సూన కృతస్తవమన్నారు. మృత్యు అంటే భయపడిన మృకండు పుత్రుడు మార్కండేయుని చేత శివుని సన్నిధానంలో రచింపబడిన ఈ స్తోత్రం ఎవడైనా ఎక్కడైనా ఎప్పుడైనా జపిస్తే అటువంటి వాడికి అపమృత్యు భయం ఉండదు, దీర్ఘాయువు కలుగుతుంది, ఆయన అనుగ్రహము పొందుతాడు. అందువల్ల అద్భుతమైన ఆయువు ఆయనకు వచ్చింది. దేవతలు వచ్చారు, మహాత్మా మార్కండేయుడికి ఆయువు ఇచ్చావు, చాలా సంతోషం, నీ భక్తులకు మృత్యువు దగ్గరికి రాదని నిరూపించావు, కానీ యముణ్ణి చంపితే ఎలాగా? యమధర్మరాజు ఉన్నాడు కాబట్టే ఈ లోకంలో పాపాత్ములు భయపడుతున్నారు. ఆయన సమవర్తి, ఆయువు తీరిన వెంటనే అందరి ఆయువులు పట్టుకుపోవాలి. పాపాత్ములకి నరకం, పుణ్యాత్ములకి స్వర్గం ఇవ్వాలి. ఈ మరణం, జననం, వార్ధక్యం, ఈ చక్రం అంతా సాగాలి. నీ నియమాన్ని నువ్వే ఉల్లంఘిస్తే ఈ భూమండలం అంతా పాపాత్ములతో నిండిపోదా? కాబట్టి ధర్మాత్ముడైన యముడు ఉండకపోతే అలాగా, యముణ్ణి బతికించు అనగానే ఆయన వెంటనే సరేనని జాలిబడి అలా చూపులు చూడగానే చచ్చిన యముడు బతికాడు. అప్పుడు యముడు ఏం చేశాడు? ఈశ్వర, ధర్మాన్ని నిర్వర్తిస్తున్నానని, స్ట్రిక్ట్గా ఉంటున్నానని భావించి నీ భక్తుడు నీ శివలింగమును కౌగలించుకొని ఉండగా కూడా నేను యమపాశం వేశాను, నేను చేసిన పొరపాటది, శివలింగాన్ని కౌగలించుకొని ఉన్నంత వరకు యమపాశం వేయకూడదనే సత్యం మర్చిపోయాను. ఆ బయటకు వచ్చిన తర్వాత పాశం వేస్తే వదిలిపోయేది. అహంకరించాను నేను కూడా, నేనే కదా నియమాలను పరిపాలించేవాణ్ణి, నా వంటి శాసకుడు లేడు అనుకున్నాను. అది అపరాధం. ఈ అపరాధానికి, ఈ అహంకార అపరాధానికి, శివ దూషణకి, శివలింగానికి చేసినటువంటి అపచారమునకు ప్రాయశ్చిత్తం ఏమిటి అని అడిగితే, దక్షారామ భీమేశ్వర సన్నిధానానికి వెళ్ళు, అక్కడ నీ పేరు మీదుగా యమేశ్వర లింగాన్ని ప్రతిష్ఠిస్తే ఈ పాపం పోతుందన్నాడు శివుడు. వెంటనే యముడు భూలోకానికి వచ్చి దక్షారామం చేరి అక్కడ యమేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగాన్ని భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకున్న వాడికి అకాల మరణం ఉండదు, ప్రమాదవశాత్తు మరణించడు. ఏ బస్సు కిందో పడి చచ్చిపోవడం, లేకపోతే విషం తాగి చచ్చిపోవడం, ఇలాంటి వాటిని తప్పించుకోగలుగుతాడు. కొంతమందికి క్షణికోద్రేకం కదా, క్షణికోద్రేకంలో ఆత్మహత్యలు చేసుకుంటారు విషం తాగి. అలా విషం తాగి ఆత్మహత్య చేసుకుంటే క్రూర కఠోర నరకాలు పొందుతారు, పిశాచాలు అయిపోతారు. అసలు ఆత్మహత్య అంత పాపం మరొకటి లేదు. ఎట్టి కష్టం వచ్చినా ఆత్మహత్య చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. చావడం వల్ల, ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎన్నో నష్టాలున్నాయి. పిశాచం అవుతావు, అల్లాడిపోతావు, ఇక ఎప్పటికీ వాడికి నరకమే తప్ప సుఖం ఉండదు. అదే బతికుంటే శుభాలు పొందొచ్చు. ఒకవేళ తెలియక ఎవడన్నా ఆత్మహత్య చేసుకుందాం అనుకుని ఆ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఈ దక్షారామం వెడితే, యమేశ్వరలింగ దర్శనం చేస్తే వాడు జీవితంలో ఆత్మహత్య చేసుకోడు, వాడికి అలాంటి పాపపుట ఆలోచనే రాదు. అందువల్ల జీవితంలో ఒకసారైనా ఆ యమేశ్వరలింగాన్ని దర్శనం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి ప్రవచన మంటపం ఉంటుంది, అక్కడ ఆ మంటపాన్ని దర్శనం చేసుకోవాలి. ఆ ప్రాంతంలో ఎక్కడైనా జీవితంలో ఒక్కసారైనా ఒక దీపం వెలిగించినా, వెలిగించిన దీపంలో ఎంత నూనె కాని నెయ్యి కాని పోసినా అటువంటి వాడు కూడా మహాపాపాల నుంచి ప్రాయశ్చిత్తం పొందుతాడు. ఇలా ఒకటేమిటండి, భూలోకంలో అది కైలాసము. ఈశ్వరుడు కాశీలో మరణించిన పుణ్యం లభించాలి అంటే ముందు దక్షారామం చూడండి అన్నాడు. మీరు కూడా ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందండి. చాలా కాలం వ్యాసుడు అక్కడ ఉండడం వల్ల చివరికి ఆయనకి మళ్ళీ కాశీలో అడుగుపెట్టి అర్హత కలిగించాడు ఆయన. ఇక కాశీకి వెళ్ళడం అనుకున్నాడు ఆయన. అటువంటి వాడు కూడా దక్షారామంలో 10 ఏళ్ళు ఉండడం వల్ల, భీమేశ్వర దర్శనం వల్ల, భీమేశ్వర అభిషేకం వల్ల, భీమేశ్వరుడి దగ్గర పురాణములు చెప్పడం వల్ల కాశీ వియోగ దుఃఖము పోయింది, కాశీ నుంచి బహిష్కరింపబడిన పాపము పోయింది. అందువల్ల ఇప్పుడు మళ్ళీ కావాలంటే వ్యాసుడు కాశీకి వెళ్ళిపోయే పూర్తి అర్హత పొందగలిగాడు. ఎవరమైనా కాశీకి వెళ్ళాక పొరపాటున అపచారం చేస్తే కాశీ విశ్వేశ్వరుడు కోపగిస్తాడు, దానివల్ల కాశీలో ప్రవేశించే అర్హత కోల్పోతాం. ఆ అర్హత కోల్పోయిన వాడు మళ్ళీ అర్హత పొందడానికి భీమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలట. భీమేశ్వరుడు అంత కరుణామూర్తితో అండి కాశీలోకి వెళ్ళనిస్తాడు. ఔరంగజేబు లాంటి నీచులు క్షుద్రులు ఉన్నారే, ఆనాటి పచ్చి తొరకలు క్రూరులు కఠోరులు పాపాత్ములు ఆలయాలు పడగొట్టడమే వాళ్ళ లక్షణం. అటువంటి పాపాత్ములంతా ఇప్పుడు పిశాచాలే అల్లాడిపోతున్నారు. ఆ పాపాత్ములకి ప్రాయశ్చిత్తం కలగాలంటే వాళ్ళ వారసులు భీమేశ్వరుని పూజించాలి. వాళ్ళ వారసులు ఉన్నారో లేదో మనకు తెలియదు. కాబట్టి భీమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొంది మీ జీవితాలు చరితార్థం చేసుకుందురుగాక అని మంగళాశాసనం చేస్తున్నాం. ఈ భీమేశ్వర పురాణాన్ని మన సనాతన ధర్మానికి ధారపోస్తున్నాం. మంత్రోపదేశాలు పొందండి, అనేక ధర్మ కార్యక్రమాలు చేయండి, మళ్ళీ మన సనాతన ధర్మాన్ని నిలబెట్టండి. చెప్పే కదా, ఈ సనాతన ధర్మం ఉన్నంతవరకే మీరు బతుకుతారు, మీ పెళ్ళాం బిడ్డలు ఉంటారు, మీరు సుఖంగా ఉంటారు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. గోవింద గోవింద. శ్రీమాతా శ్రీ మహారాజ్యకి.